ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సచరిత్రము 33వ అధ్యాయం. గత అధ్యాయంలో గురువు మహిమను వర్ణించాము. ఇందులో ఊది మహిమను వర్ణించదము. మనమిప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరించదము. వారి కరుణా కటాక్షములు కొండంత పాపాలను కూడా నశింపచేయను, మనలోని దుర్గుణాలను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును, అమృతానందాన్ని ప్రసాదించును. ఇది నాది అది నీది అనే భేదభావము వారి మనస్సులందు పుట్టదు. వారి రుణమును ఈ జన్మయందు కాని వచ్చే పెక్కు జన్మలందు కాని మనం తీర్చుకోలేము. ఊది ప్రసాదం దాదా అందరి వద్ద నుండి దక్షిణ తీసుకొచ్చుందని అందరికీ తెలిసిన విషయం. ఈ విధంగా వసూలు చేసిన మొత్తంలో ఎక్కువ భాగము దానం చేసి మిగతా దానితో వంట చెరుకును అంటే కట్టెలను కొనుచుండును. ఈ కట్టెలను బాబా ధునిలో వేయుచుండును. దానిని నిత్యము మంట పెట్టుచుండును. అది ఇప్పటికీ అటువే ఉంది. అందులోని బూడిదని ఊది అంటున్నాను. బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్లేటప్పుడు పంచిపెట్టేవారు. ఊది వలన బాబా ఏం బోధించని ఉద్దేశించను. ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ బూడిద వలె అశాశ్వతములు. పంచభూతముల చేయబడిన మన శరీరములన్నీ సౌఖ్యములను అనుభవించిన పిండట పతనమైపోయి బూడిదాగును. ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుటకై బాబా భక్తులకు ఊది ప్రసాదాన్ని పంచిపెట్టుచుండను. ఈ ఊది వలనే బ్రహ్మము నిత్యమని, ఈ జగత్తు అశాశ్వతమని, ప్రపంచంలో గల బంధువులు కొడుకు గాని తండ్రి గాని తల్లి గాని మనవారు కారని బాబా బోధించను. ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగా వచ్చాము, ఒంటరిగానే వెళ్తాము. ఊది అనేక విధాల శారీరక మానసిక రోగాలను బాగు చేసేది. భక్తుల చెవులలో బాబా ఊది ద్వారా దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యము, అనిత్యమైన దానియందు అభిమాన రాహిత్యము గంట నూతవల వినిపించుతున్నది. మొదటిది అంటే ఊది వివేకాన్ని, రెండవది అంటే దక్షిణ వైరాగ్యాన్ని బోధించేది. ఈ రెండూ కలిగి ఉన్నగాని సంసారమనే సాగరాన్ని మనం దాటలేము. అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకుని చుండును. శిరిడి నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు భక్తులకు ఊదియే ప్రసాదంగా ఇచ్చి కొంత నుదుటిపై రాసి వరదహస్తాన్ని వారి శిరస్సుపై ఉంచుచుండును. బాబా సంతోషంతో ఉన్నప్పుడు పాడుచుండేవారు. పాటలలో ఊది గురించి ఒకటి పాడేవారు. దాని పల్లవి కళ్యాణరామ రారమ్ము గోనెలతో ఊదీని తీతెమ్ము. బాబా దీన్ని చక్కగా రాగంతో మధురంగా పాడేవారు. ఇదంతా ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యం. దానికి భౌతిక ప్రాధాన్యం కూడా కలదు. అది ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆతరితల నుండి విమోచనాన్ని మొదలగునవి ఒసగుచుండను. ఇక ఊది గూర్చిన కథలను ప్రారంభించదు. తేలు కాదు. నాసిక్ నివాసియగు నారాయణ మోతీరాంజాని అనే అతడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామన మోడక్ అనే బాబా భక్తుని వద్ద ఉద్యోగం చేసేవారు. అతడు ఒకసారి తన తల్లితో శిరిడీకి వెళ్లి బాబాను దర్శించుకున్నారు. అప్పుడు స్వయంగా బాబా అతడు మోదక్ సేవను మాని తాను సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలని చెప్పను. కొన్ని దినముల తర్వాత బాబా మాట సత్యమయ్యను. నారాయణ జాని ఉద్యోగం మాని స్వయంగా ఆనందాశ్రమము అనే హోటల్ పెట్టను. అది బాగా అభివృద్ధి చెందును. ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలుకుట్టను. దాని బాధ భరింపరానంత ఉండను. అటువంటి విషయంలో ఊది బాగా పనిచేసేది. నొప్పి ఉన్న చోట ఊదీని రాయవలను. అందుచే నారాయణరావు ఊది కొరకు వెతికిను. కానీ అది కనిపించలేదు. అతడు బాబా పటం ముందర నిలుచుకుని బాబా సహాయాన్ని కోరి బాబా నామజపం చేసి బాబా పటం ముందు రాలిపడిన అగరబత్తి బూడిద చిటికడు తీసి దాన్నే ఊదీగా భావించి నొప్పి ఉన్న చోట రాసిన. అతడు ఊదీ రాసిన చేయి తీసివేయగాని నొప్పి తగ్గిపోయింది. ఇద్దరు ఆశ్చర్యానందాలలో మునిగిరి. ప్లేగు జబ్బు. ఒకనొకప్పుడు బాంద్రాలో ఉండు ఒక బాబా భక్తునికి వేరొక గ్రామంలో ఉన్న తన కుమార్తె ప్లేగు జ్వరంతో బాధపడుచుండనని తెలిసింది. అతడు తన వద్ద ఊది లేదని, కనుక ఊది పంపమని నానాసాహెబ్ చందోర్కర్ గారికి కబురు పంపని. ఈ వార్త నానాసాహెబ్కు ఠానా రైల్వే స్టేషన్ వద్ద తెలిసింది. అప్పుడతడు భార్యతో కూడా కళ్యాణ్ పోవచుండను. వారి వద్ద అప్పుడు ఊది లేకుండెను. కావున నానాసాహెబ్ రోడ్డుపైన మట్టిని కొంచెం తీసి సాయినామ జపం చేసి బాబా అనుగ్రహాన్ని అభ్యర్థించి తన భార్య నుదుటిపై రాసిన కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతా చూసిన. ఆ భక్తుడు ఇంటికి వెళ్లేసరికి 3 రోజుల నుండి బాధపడుచున్న తన కూతురు జబ్బు నానాసాహెబ్ తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గనని విని చాలా సంతోషించింది. జామ్నేర్ లీల. 1904-1905 సంవత్సరమున నానాసాహెబ్ చందోర్కర్ జామ్నేరులో మామల్తదారుగా ఉండేది. ఇది ఖాందేశు జిల్లాలో సిరిడికి 100 మైళ్ల దూరంలో ఉంది. ఆయన కుమార్తె మైనా తాయి గర్భిణి, ప్రసవించుటకు సిద్ధంగా ఉండను. ఆమె స్థితి బాగులేకుండను. ఆమె 2-3 దినాల నుండి ప్రసవ వేదన పడుచుండను. నానాసాహెబ్ ఔషధాలన్నీ వాడను కాని ప్రయోజనం లేకుండను. అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకుని వారి సహాయం వేడును. సిరిడీలో రామ్గిర్ బువా అనే సన్యాసి ఉండను. బాబా అతనిని బాపుగీర్ బువా అనేవారు. అతని స్వగ్రామము ఖాందేశులో ఉండను. అతడు అచ్చటికి పోవుటకు నిశ్చయించుకున్నాను. బాబా అతన్ని పిలిచి మార్గమధ్యమున జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకుని నానాసాహెబ్కు ఊదీని హారతి పాటిని ఇమ్మనని, తన వద్ద 2 రూపాయలున్నవని, అవి జల్గాం వరకు రైలు టికెట్టుకు సరిపోవని, కాబట్టి జల్గాం నుండి జామ్నేర్ వెళ్లటానికి ధనం లేదని రామ్గిర్ బోవా చెప్పను. అన్నీ సరిగ్గా అమరునుగాక. అతడు కలత చెందన అవసరం లేదని బాబా పలికారు. శ్యామాను పిలిచి మాధవ అక్కర్ రచించిన హారతిని రాయమనని, హారతి పాటను ఊదీని రామ్గిర్ బువాకి ఇచ్చి నానాసాహెబ్కు అందజేయమనను. బాబా మాటలపై ఆధారపడి రామ్గిర్ బువా సిరిడి విడిచి రాత్రి 2.5 గంటలకు జలగాం చేరను. అచటికి చేరేటప్పటికీ అతని చెంత 2 అణాలు మాత్రమే ఉండను, కాబట్టి కష్టదిశలో ఉండను. అప్పుడే ఎవరో బాపుగిర్ బువా ఎవరు అనే కేక వేస్తున్నారు. బువా అచటికి వెళ్లి తానే అని చెప్పారు. నానాసాహెబ్ పంపించారని చెప్తూ ఆ దంట్రోత్తు బువాను ఒక చక్కని టాంగా వద్దకు తీసుకుని వెళ్లారు. దానికి 2 మంచి గుర్రాలు కట్టి ఉండను. ఇద్దరూ అందులో కూర్చుని బండిని వదిలారు. టాంగా వేగంగా వెళ్లింది. తెల్లవారుజామున టాంగా ఒక సెలయేరు వద్దకు చేరింది. బండి తోలేవాడు గుర్రాలను నీళ్లు తాగించుటకు వెళ్లాడు. దంట్రోత్తు రామ్గిర్ బువాను పలహారం చేయమని పలహారపు దినుసులను పెట్టను. గడ్డమో మీసాలున్న ఆ బంట్రోత్తు బట్టలు చూసి రామ్గిర్ బువా అతడు మహమ్మద్దీయుడని సంశయించి పలహారము తినకుండెను. కాని ఆ బంట్రోత్తు తాను హిందువుడని, గర్వాల్ దేశపు క్షత్రియుడని నానాసాహెబు ఆ పలహారం పంపెను కావున తినుటకు ఎట్టి సంశయము వలదనను. అప్పుడు ఇద్దరూ కలిసి పలహారం చేసి బయలుదేరారు. ఉషక్కాలము జామ్నేర్ చేరారు. ఒంటికి పోసుకున్నటికై రామ్గిర్ బువా టాంగా దిగి 2-3 నిమిషాల్లో వచ్చింది. తిరిగి వచ్చేసరికి టాంగా కాని, టాంగా తోలేవాడు కాని, బంట్రొత్తు కాని లేరు. బాపుగిర్ బువా నోటి వెంట మాట రాలేదు. దగ్గరున్న కచేరీకి వెళ్లి అడగ్గా నానాసాహెబ్ ఇంటి వద్దనే ఉన్నట్లు తెలిసింది. అతడు నానాసాహెబ్ గారింటికి వెళ్లి తాను సిరిడీ సాయిబాబా వద్ద నుంచి వచ్చినట్లు చెప్పను. బాబా ఇచ్చిన ఊది హారతి పాట నానాసాహెబ్కు అందజేసింది. మైనా తాయి చాలా దుస్థితిలో ఉండను. అందరూ ఆమె గూర్చి చాలా ఆందోళన పడుచుండిరి. నానాసాహెబ్ తన భార్యను పిలిచి ఊదీని నీళ్లలో కలిపి కుమార్తెకి ఇచ్చి హారతిని పాడమన్నారు. బాబా మంచి సమయంలో సహాయం పంపారు అని అనుకున్నారు. కొద్ది నిమిషాలలో ప్రసవం సుఖంగా జరిగేనని వార్త వచ్చింది. గండం గడిచిందని చెప్పారు. నానాసాహెబ్ గారు టాంగాను, నౌకర్ను, పలహారాలను పంపినందుకు బాపుగిర్ బువా ఆయనకు కృతజ్ఞత తెలపగా అతడు మిక్కిలి ఆశ్చర్యపడను. శరుడి నుంచి ఎవరూ వస్తున్నది అతనికి తెలియదు కనుక అతడేమీ పంపలేదు అని చెప్పారు. బీవీదేవ్ గారు ఈ విషయమై నానాసాహెబ్ చందోర్కర్ కొడుకు బాపూరావు చందోర్కర్ను, రామ్గిర్ బువాను కలుసుకుని విచారించి సాయిలీలా మ్యాగజైన్లో గొప్ప వ్యాసాన్ని ప్రకటించారు. బీవీ నరసింహస్వామి గారు మైనాతాయి, బాపూరావు చందోర్కర్, రామ్గిర్ బువాల వాంగ్మూలాన్ని సేకరించి భక్తుల అనుభవాలనే గ్రంథమున 3వ భాగాన ప్రకటించారు. భక్త నారాయణరావుకు బాబాను 2 సార్లు దర్శనం చేసే భాగ్యం కలిగింది. బాబా సమాధి చెందిన 3 ఏళ్లకు సిరిడీకి పోవాలి అని అనుకున్నారు, కానీ పోలేకపోయింది. బాబా సమాధి చెందిన 1 సంవత్సరంలో అతడు జబ్బుపడి మిగుల బాధపడుచుండెను. సాధారణ చికిత్సల వలన ప్రయోజనం కలగలేదు. రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించను. ఒకనాడు స్వప్నంలో 1 దృశ్యాన్ని చూశాను. అందులో బాబా అతన్ని ఓదార్చి ఇలా అన్నారు, ఆందోళన పడవద్దు, రేపటి నుంచి బాగగును, 2 రోజుల్లో నడవగలవు. స్వప్నంలో చెప్పిన తీరుగాని రోగం 1 వారంలో కుదిరింది. ఇచ్చట మనం ఆలోచించవలసిన విషయం ఏమంటే, శరీరం ఉన్నన్నాళ్ళు బాబా బ్రతికి ఉన్నారా, శరీరం పోయింది కాబట్టి చనిపోయారా? లేదు, వారు ఎల్లప్పుడూ జీవించే ఉన్నారు. వారు జనన మరణాలకు అతీతులు. ఎవరైతే బాబాను ఒకసారి హృదయపూర్వకంగా ప్రేమిస్తారో వారు ఎక్కడ ఉన్నప్పటికీ ఎట్టి సమయమందు కాని బాబా నుంచి తగిన జవాబు పొందుదరు. వారెల్లప్పుడూ మన పక్కే ఉందరు. ఏ రూపంలోనైనా భక్తులకు దర్శనాన్నిచ్చి వారి కోరికను నెరవేర్చెదరు. బాలబోవసుతార్, బొంబాయిలో ఉండే ప్రముఖ సంకీర్తనకారుడు బాలబోవసుతార్ ఒకసారి సిరిడీకి వచ్చారు. అతడు గొప్ప భక్తుడు. ఎల్లప్పుడూ అతడు భగవద్ధ్యానము, భజన అందే తత్పరుడై ఉండేవాడు. అందుచే జనులు అతన్ని నవయుగ తుకారాం అని పిలిచేవారు. వారు బాబాకు నమస్కరించగా, "బాబా, నేనీ తన్ని 4 సంవత్సరాల నుండి ఎరుగుదును" అన్నారు. తాను మొదటిసారిగా ఇప్పుడే శిరిడీకి వస్తున్నాడు కాబట్టి బాలబొవ్వ ఇదెట్లా సంభవమో అని అనుకున్నారు. కాని తీవ్రంగా ఆలోచించగా బొంబాయిలో 4 సంవత్సరాల కిందట బాబా కోటకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చింది. అతడు బాబా మాటల ప్రాముఖ్యాన్ని గ్రహించను తనలో తాను ఇలా అనుకున్నారు. యోగులు ఎంతటి సర్వజ్ఞులు, ఎంతటి సర్వాంతర్యాములు, తమ భక్తులందు వారికెంత ప్రేమ. నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయంగా చూసిన దానితో సమానమని నాకు బోధించారు అప్పాసాహెబ్ కులకర్ణి. 1917 అప్పాసాహెబ్ కులకర్ణి వంత వచ్చాను. అతడు ఠానాకు బదిలీ అయ్యను. బాలాసాహెబ్ భాటి అతనికి బాబా ఫోటోను ఇచ్చి ఉండను. అతడు దాన్ని జాగ్రత్తగా పూజించుకుండను. పువ్వులు, చందనము, నైవేద్యము బాబాకు నిత్యం సమర్పిస్తూ బాబాను చూడవలనని చాలా కాంక్షించుచుండను. ఈ సందర్భమున బాబా పటాన్ని మనఃపూర్వకంగా చూస్తే బాబాను ప్రత్యక్షంగా చూసిన దానితో సమానమే అని చెప్పవచ్చును. కులకర్ణి ఠానాలో ఉండగా భివండి పర్యటనకు వెళ్లవలసి వచ్చింది. 1 వారం రోజుల లోపల తిరిగి వచ్చటకు అవకాశం లేకుండను. అతడు లేనప్పుడు 3వ రోజున ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. 12:00 ఒక ఫకీరు అప్పా కులకర్ణి ఇంటికి వచ్చింది. వారి ముఖ లక్షణాలు సాయిబాబా ముఖ లక్షణాలతో సరిపోయింది. కులకర్ణి గారి భార్యాబిడ్డలు వారు శిరిడి సాయిబాబా గారా అని అడిగారు. వారు ఇలా అన్నారు, "లేదు, నేను భగవంతుని సేవకుడిని. వారి ఆజ్ఞానుసారం మీ యోగక్షేమాలను కనుగొనటకు వచ్చింది." అలా అంటూ దక్షిణ అడిగారు. ఆమె 1 రూపాయి ఇచ్చింది. వారొక చిన్న పొట్లంలో ఊది ఇచ్చి దాన్ని పూజలో ఫోటోతో కూడా ఉంచుకో అని చెప్పారు. పిమ్మట ఇల్లు విడిచి వెళ్లిపోయారు. ఇక చిత్రమైన సాయిలీలను విందాము. భివండిలో తన గుర్రం జబ్బుపడగా అప్పాసాహెబ్ తన పర్యటన మానుకోవలసి వచ్చింది. ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరను. ఫకీరుగారి రాక భార్య వల్ల వినెను. ఫకీరుగారి దర్శనం దొరకనందుకు చాలా మనోవేదన పొందెను. ఫకీరుకు 1 రూపాయి మాత్రమే దక్షిణగా ఇచ్చుటకు ఇష్టపడకుండెను. తానే ఇంటి వద్ద ఉంటే 10 రూపాయలకు తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చి ఉందును అని అనుకున్నాడు. వెంటనే ఫకీరును వెతకటానికై బయలుదేరాడు. మసీదులలోనూ తక్కిన చోట్లనూ భోజనం చేయకే వారి కొరకు వెతకను. అతని అన్వేషణ నిష్ఫలమయ్యను. ఇంటికి వచ్చి భోజనం చేశాను. 32వ అధ్యాయంలో ఉత్తకడుపుతో భగవంతుని వెతకరాదని బాబా చెప్పింది మనము గమనించాలి. అప్పాసాహెబు ఇచ్చట ఒక నీతిని నేర్చుకున్నాడు. భోజనమైన తర్వాత చిత్రయ్యను స్నేహితునితో వ్యాహ్యాలకి బయలుదేరింది. కొంత దూరం పోగా ఎవరో వారి వైపు త్వరగా వస్తున్నట్లు కనిపించింది. వారి ముఖ లక్షణాలను బట్టి వారు తన ఇంటికి 12 గంటలకు వచ్చిన వారే ఏమో అని అనుకున్నారు. వెంటనే ఫకీరు చేయి చాచి దక్షిణ అడిగారు. అప్పాసాహెబ్ 1 రూపాయి ఇచ్చారు. వారు తిరిగి అడగగా ఇంకా 2 రూపాయలు ఇచ్చారు. అప్పటికీ అతడు సంతృష్టి చెందలేదు. అప్పాసాహెబు చిత్రే వద్ద నుంచి 3 రూపాయలు తీసుకుని ఫకీరుకిచ్చారు. వారు ఇంకా దక్షిణ కావాలన్నారు. అప్పాసాహెబు వారిని ఇంటికి రావాల్సిందిగా వేడుకున్నారు. అందరూ ఇల్లు చేరారు. అప్పాసాహెబ్ వారికి 3 రూపాయలు ఇచ్చారు. మొత్తం 9 రూపాయలు ముట్టెను. అప్పటికీ సంతృష్టి చెందక ఫకీరు ఇంకా దక్షిణ ఇమ్మనని, అప్పాసాహెబ్ తన వద్ద 10 రూపాయల నోటు కలదనని ఫకీరు దాన్ని పుచ్చుకుని 9 రూపాయలు తిరిగి ఇచ్చివేసి ఇక్కడి నుండి వెళ్ళను. అప్పాసాహెబు 10 రూపాయలు ఇవ్వాలి అని మనసులో అనుకున్నారు కనుక ఆ మొత్తాన్ని తీసుకుని పవిత్రపరిచిన పిమ్మట 9 రూపాయలను ఇచ్చివేసింది. 9 సంఖ్య చాలా ముఖ్యమైనది. అది నవవిధ భక్తులను తెలియచేయను. బాబా లక్ష్మీబాయి సింధేకు 9 రూపాయలు సమాధి సమయమందు ఇచ్చారు. అప్పాసాహెబ్ ఊది పొట్లం విప్పి చూశాను. అందులో పువ్వు రెక్కలు, అక్షతలు ఉండను. కొంతకాలం పిమ్మట బాబాను శిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుక ఒకటి చిక్కిను. అతడు ఊది పొట్లాన్ని, వెంట్రుకను ఒక తాయెత్తులో పెట్టి తన దండపై కట్టుకున్నారు. అప్పాసాహెబ్ ఊది ప్రభావాన్ని గ్రహించను. అతడు మిక్కిలి తెలివైన వాడైనప్పటికీ నెలకు 40 రూపాయలు మాత్రమే జీతం దొరికేది. బాబా ఫోటోను ఊదిని పొందిన తర్వాత 40 రూపాయలకు ఎన్నో రెట్ల ఆదాయం వచ్చింది. మంచి పలుకుబడి, అధికారము లభించింది. ఈ లౌకికమైన కానుకలే కాక దైవభక్తి కూడా వృద్ధి అవుచుండెను. కావున బాబా ఊదిని పొందే భాగ్యం కలవారు. స్నానం చేసిన పిమ్మట ఊదిని నుదుట రాసుకుని కొంచెం నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థంగా భావించి పుచ్చుకోవాలి. హరిభావ కర్ణిక్. ఠానా జిల్లా దహను గ్రామం నుండి హరిభావ కర్ణిక్ అనే అతడు 1917 గురు పౌర్ణమి నాడు శిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనాలతో పూజించను. వస్త్రములు, దక్షిణ సమర్పించను. శ్యామా ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగను. అప్పుడు 1 రూపాయి బాబాకు దక్షిణ ఇస్తే బావుంటుంది అని అనుకుని మసీదు మరల ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనకకు వెళ్లరాదని తను ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యమున నాసిక్ లో కాళారాముని మందిరం ప్రవేశించి దర్శనం చేసుకుని వెలుపలికి వచ్చిచుండగా నరసింహ మహారాజ్ అనే యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటికి వచ్చి హరిబావు ముంజోతిని పట్టుకుని నా రూపాయి నాకిమ్ము అన్నారు. కర్ణిక్ మిగుల ఆశ్చర్యపడింది. రూపాయిని సంతోషంగా ఇచ్చి సాయిబాబా ఈ విధంగా తానివ్వ నిశ్చయించిన రూపాయిని నరసింహ మహారాజు గారి ద్వారా గ్రహించను అని అనుకున్నారు. యోగేశ్వరులు అందరూ ఒకటే అని, ఏకాత్మతాభావంతో కార్యములు ఉనర్తురని ఈ కథ తెలుపుచున్నది. శ్రీ సాయినాథాయ నమః. 33వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.